भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
మూడవ అధ్యాయం మొదటి ఖండం.
సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా విత్తతో దేవయానః ఏనాక్రమన్ తృషయో హ్యాప్తకామాః యత్ర తత్ సత్యస్య పరమం నిధానం
అంగిరసులవారు తన శిష్యుడైన శౌనకునితో అపరావిద్య గురించి వివరించి తర్వాత పరావిద్య అంటే ఏమిటి అనే విషయాన్ని వివరించి పరావిద్య అంటే ఆత్మజ్ఞానం, అపరావిద్య అంటే అనాత్మజ్ఞానం, మెటీరియలిస్టిక్ సైన్స్ అంటాం భౌతిక శాస్త్రం, పరావిద్య అంటే ఆత్మకు సంబంధించినది, బ్రహ్మనికి సంబంధించినటువంటి జ్ఞానం పరావిద్య. పరావిద్య అంటే తన యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడమే పరావిద్య అని అంటాం, అక్షర విద్య అని కూడా అంటాం. బ్రహ్మమే అక్షరం కనుక దేనికైతే నాశనం ఉండదో అది అక్షరం. క్షరం అంటే ఏమిటి? నాశనం. నాశం లేనటువంటిది, క్షీణత లేనటువంటిది అక్షరం పరంబ్రహ్మ. ఆ పరంబ్రహ్మ అంతటా వ్యాపించి ఉన్నది. అదే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అని పిలువబడింది. ఆ ఆత్మయే నీ నిజస్వరూపం అని తెలుసుకో హే శౌనక అన్నారు. నేను అనేటువంటి యొక్క నిజమైన స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపమే. అది అంతటా వ్యాపించి ఉన్నది, సర్వత్రా ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. దానికి హెచ్చు తగ్గులు లేవు, క్షీణత దోషాలు లేవు, కల్మషం అనేటి ఉండదు. అటువంటి స్వరూపం నా ఆత్మస్వరూపం, నేనే ఆత్మస్వరూపాన్ని అని ఎవరు తెలుసుకుంటారో దాన్ని ఆత్మ సాక్షాత్కారం మోక్షం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని జీవరాశుల్లోకి ఈ మనిషి మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలడు. మనిషి మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలడు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. నిజంగా చెప్పాలి అంటే మనిషి జన్మ ఈ జ్ఞానం పొందడానికే వచ్చింది అలా చెప్పాలి. మనిషి మాత్రమే పొందగలడు ఈ జ్ఞానం అని చెప్పడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఇంకా బాగా అర్థం కావాలి మనకంటే, అసలు మనిషి జన్మ వచ్చిందే ఆ యొక్క అక్షర బ్రహ్మం నేను అని తెలుసుకోవడానికి వచ్చింది. ఎలా తెలుసుకోగలుగుతామంటే శాస్త్రం చదవడం వల్ల గురు శుశ్రూష ద్వారా శ్రవణేన బహుకాలం చదవడం వల్ల అక్షర బ్రహ్మాన్ని నేనని తెలుసుకుంటాం అని. ఎందుకు తెలుసుకోవాలండి అంటే ఆనందం కావాలి కాబట్టి, సుఖం ఆనందం శాంతి కోరుకుంటున్నావు కాబట్టి ఆ అక్షర బ్రహ్మాన్ని నేనే అని తెలుసుకో. నిత్యమైనటువంటి ఆనందం, హెచ్చు తగ్గులు లేనటువంటి ఆనందం, దుఃఖం లేశం కూడా లేనటువంటి ఆనందం కావాలి నీకు అనుకుంటే, కష్టపడి శాస్త్రాన్ని చదువు అన్నారు. ఎందుకండి కష్టపడి చదవడం అంటే? చదవడంలో కష్టం ఉంది కదా, చదవటంలో కొంత కష్టం అనేది ఉంటుంది. మన సమయాన్ని మన శక్తిని వినియోగించాలి, అది వినియోగించినప్పుడు మనకు కలుగుతుంది. అలా తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అంటాం. మరి శాస్త్రం చదివితేనే వచ్చేస్తుందండి అంటే, శాస్త్రం చదివినంత మాత్రానే రాదు, గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రానే, శాస్త్రం చదివినంత మాత్రానే అందరికీ జ్ఞానం రాదు. ఈ జ్ఞానాన్ని పొందాలంటే నీకు అధికారం ఉండాలి, అర్హత ఉండాలి. ఆ అర్హత అధికారం ఉన్న రోజు అవి ఉండి గురువు దగ్గరికి వెళ్ళి చదివి దాన్ని జీర్ణం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ శాంతి సుఖం ఆనందం వస్తుంది. కాబట్టి ఆ యొక్క అర్హతలు ఏమిటి అనేటువంటిది 5-6 మంత్రాల్లో అంగిరసుల వారు చెప్తున్నారు. సత్యేన లభ్యః తపసా ఏన ఏష ఆత్మాని. 5వ మంత్రంలో ఏం చెప్పారు? సత్యం, సత్య పరిపాలనం, సత్యవాక్ అంటాం. సత్య పరిపాలనం, సత్యవాక్ పరిపాలనం ద్వారా మనిషికి చిత్తశుద్ధి కలుగుతుంది. సత్యమనే పలకడం ఎప్పుడు కూడా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఏం చెప్పాం? సత్యం బ్రూయాత్, సత్యమునే పలుకుము. ప్రియం బ్రూయాత్, ఆ సత్యము కూడా ప్రియంగా ఉండేటట్లుగా చూసి మరీ మాట్లాడుము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి, ఇష్టం లేనటువంటి సత్యాన్ని ఎవరికి చెప్పవాకు. ప్రియించాపి అనృతం నబ్రూయాత్, వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పి అబద్ధం చెప్పవాకు. అవతల వాళ్ళకి ప్రియం అని చెప్పి అబద్ధం చెప్పవాకు. ఇది ధర్మం, సనాతన ధర్మం. ఏష సనాతన ధర్మ, ఏషో ధర్మ సనాతన. ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకొని ఎసిమినేట్ చేసుకోవాలి. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఇదే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచానృతం నబ్రూయాత్, ఏషో ధర్మ సనాతన. ఎందుకంటే సత్యం పలికేవాడు చాలా సూక్ష్మత కలిగి ఉంటాడు. ఎందుకు శాస్త్రం సత్యం అని చెప్తోంది? ఇన్ని విలువలు ఉన్నప్పుడు, ఎన్నో విలువలు ఉన్నాయి కదా, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు సత్యాన్ని మాత్రం ఎందుకు హైలైట్ చేసింది అంటే, సత్యవ్రతాన్ని, సత్యం మాట్లాడే వ్యక్తి అతి సున్నితంగా ఉంటాడట. సున్నితం అంటే నాట్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ సున్నితంగా ఉంటాడు. సున్నితమైన హృదయం కలవాడవుతాడు. సత్యాన్ని పలికేవాడు ఎప్పుడు కూడా సున్నితమైన హృదయం కలిగి ఉంటాడు. సూక్ష్మమైన బుద్ధి వస్తుంది. ఎవరికైతే సున్నితమైనటువంటి మనస్సు, అంటే టెండర్ అంటాం చూసారా, సున్నితమైనటువంటి, మృదువైనటువంటి అని అర్థం. సత్యం పలికి 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 ఏమైపోతుంది, సున్నితమైపోతుంది మనస్సు, హృదయం చాలా సెన్సిటివ్ అన్నమాట, సూక్ష్మమైపోతుంది. మీరు ఇలా వేసుకోండి మా చైర్స్. సున్నితంగా మారుతుంది మనస్సు. అలా సున్నితంగా అంటే ఏమవుతుంది, సూక్ష్మాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి లభిస్తుంది ఆ మనస్సుకి. కనెక్షన్ చూడండి, సత్యం మాట్లాడడం వల్ల మనస్సు మృదుత్వం సున్నితత్వాన్ని పొంది, అలా మనస్సు మృదుత్వాన్ని సున్నితత్వాన్ని పొందడం వల్ల ఏమవుతుంది, సూక్ష్మ గ్రాహ్యత పెరుగుతుంది, సూక్ష్మ విషయాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఏర్పడుతుంది ఆ మనస్సుకి. సత్యం పలకనివాడు గ్రాసెస్ట్ ఫెలో అనమాట. సత్యం పలకకుండా అబద్ధమే చెప్తూ ఉన్నాడంటే మనస్సు వంది చాలా గ్రాస్ లెవెల్, నో సూక్ష్మత అని అర్థం. గ్రాస్ అంటే ఏమిటి, స్థూలం, స్థూలమైన మనసు. ఇక్కడ థిక్ స్కిన్ అంటారు చూసారా, థిక్ స్కిన్, ఆయనకండి థిక్ స్కిన్ అంటారు. అంటే ఏమిటి, ఏమన్నా చెప్పండి అర్థం కాదు అని అర్థం. సెన్సిటివ్ పర్సన్ అంటే ఏమిటి, వెరీ వెరీ షార్ప్ అనమాట, చిన్నదే అట్లా గ్రహించేస్తాడు. ఎలా వచ్చిందండి అంటే కొన్ని విలువలు పాటిస్తాడు మనిషి, అందులో సత్యం మహావ్రతం పాటించడం వల్ల ఈ సూక్ష్మత, ఆ సూక్ష్మత వల్ల జ్ఞాన అవగాహనం ఏర్పడుతుంది. ఎంత చదివినా, ఎంత నేర్చినా, ఎంత చూసినా అన్న, ఎంత చదివినా శాస్త్రం ఈ సత్యవ్రతం గనక లేకపోతే శాస్త్రం అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. శాస్త్రం అక్కడే ఉండడం, నేను ఇక్కడ ఉండడం అంటే ఏమిటండి అన్నాడు. శాస్త్రం వల్ల రావలసిన శాంతి అక్కడే ఉంటుంది. శాస్త్రం చదవడం వల్ల రావలసిన ఆనందం అక్కడే ఉంటుంది. అక్కడే అంటే శాస్త్రంలోనే ఉంటుంది. శాస్త్రం చదవడం వల్ల వచ్చే శాంతి ఆనందం అవి నాకు రావు. ఎప్పుడు ఈ యొక్క విలువలు కనుక లేకపోతే, అధికారం చూసారా, ఏమండి నేను అంత చదువుతున్నాను కదండి, ఆ బ్రహ్మని నాకని జ్ఞానం కలగడం లేదేమండి అంటాడే గాని, ఆ ఉపనిషత్తులో ఏ ఏ అర్హతలు మనకు కావాలి జ్ఞానాన్ని పొందాలి అంటే చెప్పిందో అది ఒక్కసారి ఆలోచించి చూసుకోవద్దు. ముండక ఉపనిషత్తు మళ్ళీ మళ్ళీ తిరిగి చదవాలా లేదా అలా. సో అంతేకాదు సత్యం కాకుండా తపస్సు కూడా, సత్యేన లభ్య తపసా లభ్య ఏ ఆత్మ, ఈ ఆత్మ ఎలా లభిస్తుంది, లభించడం అంటే ఏమిటి, ఎక్కడి నుంచో పొందుతామా ఏమిటి. లభ్య అంటే మన స్వరూపమే అని ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది అన్నమాట, అది లభ్య అంటే. తపస్సు అంటాం దాన్ని. తపస్సు అంటే ఏమిటి, మనస్సు ఇంద్రియ ఏకాగ్రత తపస్సు, మనస్సు ఇంద్రియాలన్నీ కూడా ఐకాగ్ర్యం తపస్సు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. మనశ్చ ఇంద్రియాణ ఇంద్రియాణం ఐకాగ్ర్యం తపః అన్నారు. తపస్సు అంటే ఏమిటండి అన్నారు, కళ్ళు మూసుకొని కూర్చొని గాలి పీల్చుకోకుండా కూర్చుంటే తపస్సు కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిసరాల్లో ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ నీ మనస్సు నీ ఇంద్రియాలు ఒకే రెండుగా తెలియకూడదు, ఒక్కటిగా తెలియాలి. ఇంద్రియాలు నా మనస్సుకు అనుగుణంగా వెళ్ళాలి, మనస్సు ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే దాన్ని తపస్సు అంటారు. నేను చెప్పలేదండి, శంకరాచార్యుల వారు చెప్పారు. మనస్సు ఇంద్రియ ఐకాగ్ర్యం తపః, ఆ తపస్సు వల్ల లభిస్తుంది సమ్యక్ జ్ఞానేన. అది చాలా శంకరాచార్యుల వారికి ఇష్టమైన పదంట ఇది, సమ్యక్ జ్ఞానం, సరిగ్గా అర్థం చేసుకోవడం. ఏదో అర్థం చేసుకున్నాను కాదు, సరిగా అర్థం చేసుకోవాలి. ఇంకా శాంతి రాలేదు, నాకు ఆనందం రాలేదు అంటే ఏమిటి అర్థం, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం, అంతే కదా. అందుకని శాస్త్రం చెప్తోంది సమ్యక్ జ్ఞానం. సమ్యక్ అంటే సరి అయినటువంటి, కరెక్ట్ నాలెడ్జ్, యథావత్ తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవడం, అది సమ్యక్ జ్ఞానం అంటే. అని బ్రహ్మచర్యేణ నిత్యం, ఇక్కడ బ్రహ్మచర్యం అంటే గృహస్థులైన వాళ్ళకి జ్ఞానం రాదు, బ్రహ్మచర్యం పాటించే వాళ్ళకే వస్తుందని కాదు అర్థం. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఎవరైతే నియమ నిష్ఠలతో ఉంటారో, నీతి నియమాలు కలిగి ఉంటారో, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించడం, గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించడం, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు వానప్రస్థ ధర్మం పాటించడం, సన్యాసి ఆశ్రమంలో ఉన్నప్పుడు సన్యాసి ధర్మం పాటించడం, ఇది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్యాచులర్ అని కాదు అర్థం. బ్రహ్మని గురించి ఎప్పుడు ఎవరైతే ఆలోచిస్తాడో వాడు బ్రహ్మచారి అని అర్థం. అర్థమైందా? బ్రహ్మణి చరతి సర్వదా ఇది. ఇప్పుడు బ్రహ్మను గురించే, ఆత్మని గురించే, కాన్షియస్నెస్ గురించే మాట్లాడుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. సోమవారం సోమవారమే ఆలోచిస్తామండి మేము, అట్లా అన్నారు. నిరంతరం ఆ యొక్క ఉపనిషత్తులో చెప్పినటువంటి అక్షరం బ్రహ్మ అదే జ్ఞాపకం రావాలి. స్వామిని చెప్పిన మాటలే చెవుల్లో రింగ్ 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 అంటూ ఉండాలి. అలా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు బ్రహ్మచారి అంటే, అకార్డింగ్ టు శంకరాచార్య, అకార్డింగ్ టు ఆది శంకరాచార్య, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మచారి. ఈ శంకరాచార్య ఒక భాష్యంలో ఒక చోట రాస్తారు, యహ సర్వదా బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి అని చెప్పి, అది అర్థం. అంతఃశరీరే లోపల ఉన్నటువంటి ఆత్మని తెలుసుకుంటాడు అతను. శుభ్రమైనటువంటి యతయ పశ్యంతి క్షీణదోష. ఎప్పుడైతే ఈ తపస్సు సత్యం ఇవన్నీ పాటిస్తారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి. క్షీణదోష, దోషాలంటే ఏమిటి? మనం చేసినటువంటి అకృత్యాలు, ఏ జన్మలో చేసినో అవన్నీ పోతాయి. అందుకని సత్యమేవ జయతే నా అనృతం. ఆరో మంత్రంలో ఏం చెప్పారు? సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది అన్నాడు. ఏమండి సత్యమే జయిస్తుంది అంటే, ఆ సత్యం ఒక చోట కూర్చుంది అదే జయిస్తుంది అని అర్థమా? అందరం చెప్తాం సత్యమేవ జయతే సత్యమేవ జయతే అని చెప్తాం. సత్యవాది జయతే, సత్యవాది అని అర్థం. సత్యాన్ని మాట్లాడేవాడు జయిస్తాడు అని అర్థం. అర్థమైందా? ద వన్ హూ స్పీక్స్ ద ట్రూత్ హీ అలోన్ విల్ విన్ ఓవర్ ట్రయంఫ్స్ విల్ బికమ్ విక్టోరియస్ అని అర్థం. సత్యవాది అన్నారు. ఎన్నెన్నో వాదాలు చేస్తామండి, సత్యవాదనం మాత్రం చేయడం. వాది అంటే ఏమిటి? మాట్లాడేవాడు అని అర్థం. సత్యమేవ జయతే అంటే ఏమిటి అర్థం? సత్యాన్ని మాట్లాడేవాడే జయతే అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అకార్డింగ్ టు ది స్టేట్మెంట్, ఏమండి సత్యాన్ని మాట్లాడాడు ఎక్కడ జయిస్తున్నాడండి? అబద్ధం చెప్పేవాడే కదా జయిస్తున్నాడండి ప్రపంచంలో అని మనం అనుకుంటాం. అది తాత్కాలిక జయం. ఆధ్యాత్మికంగా ఈ మనిషి సత్యాన్ని పలికేవాడు, సత్యవాది, ఆధ్యాత్మిక పరంగా ఉన్నతి చెంది ఒకరోజుకో ఇంకొక రోజుకైనా సరే ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది తీరతాడు, దాంట్లో సందేహమే లేదు. మీకు ఎలా తెలుసు స్వామిని సందేహం లేదని? ఎందుకంటే ముండక ఉపనిషత్తులో చెప్పారండి, సత్యమేవ జయతే. మరి ఎవరు జయించరండి? నా అనృతం, అనృతవాది ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందలేడు. ఆధ్యాత్మికంగా ఆత్మోన్నతిని పొందకపోగా ఈ జీవితంలో కానీ మళ్ళీ వచ్చే జన్మలో కానీ దుఃఖాన్ని అనుభవించి తీరుతాడు అనృతం మాట్లాడేవాడు. అందుకనండి మహానుభావులందరూ కూడా సత్య హరిశ్చంద్రుడు ఎందుకు ఆ వ్రతాన్ని తీసుకున్నాడు? నాకు ఈ శరీరానికి దుఃఖం కలిగినప్పటికీ పర్వాలేదు, ఈ మనసుకు దుఃఖం కలిగినప్పటికీ పర్వాలేదు, కానీ నా యొక్క ఈ జీవుడు ఉన్నాడే లోపల, ఈ సూక్ష్మ శరీరం ఉంది చూసారా, ఆ జీవాత్మకి మళ్ళీ మళ్ళీ ఈ జన్మ నరకాలు రాకూడదు, వీడికి ఆధ్యాత్మిక పతనం ఉండకూడదు అని చెప్పి అందుకనే హరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని తీసుకున్నాడు. ఆయనే కాదు మరెంతో మంది. అందుకని చిన్న వయసు నుంచి మనం ఆ అభ్యాసం చేస్తుంటే ఆ దైవభక్తి అన్నీ వాటంతట అవే పెరుగుతాయి. లేదండి కొన్ని సంవత్సరాల వరకు అబద్ధం చెప్తూ వచ్చానండి, ఇప్పుడే కొంచెం శాస్త్రానికి వచ్చిన తర్వాత నౌ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ ట్రూత్ అన్నా, పర్వాలేదు నో ప్రాబ్లం. అసలు ఆ విషయం తెలుస్తున్నాం కదా, రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్. అందుకని ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, దేవుడా ఏదో తెలియక తెలుసు అబద్ధం చెప్పుంటాను, ఎప్పుడైనా చెప్పుంటాను, చెప్పాను అని అనడు కదా, ఒప్పుకోడు చెప్పుంటాను, నన్ను క్షమించవలసింది, దానివల్ల వచ్చే పాపం ఏదైనా ఉంటే దాన్ని తొలగించవలసింది, ఎందుకంటే ఆ పాపం నాకు ప్రతిబంధకం జ్ఞానానికి. ఇప్పుడిప్పుడే పోయి స్వామిని చెప్పిన తర్వాత దాని యొక్క సీరియస్నెస్ ఏమిటో తెలిసింది. చిన్న వయసులో తెలియక చెప్పాను, నన్ను మన్నించవలసింది అని ప్రార్థన చేశామనుకోండి, ఆ ప్రార్థన మనకు ఎంతో మేలు చేస్తుంది. అందుకని యాక్సెప్ట్ ద మిస్టేక్ వాట్ వీ హ్యావ్ డన్. మనం చేసిన తప్పులు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే అని దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నేను అనుభవిస్తాను, అంతేకాదు దాన్ని ఆ పాపాన్ని భరించే శక్తిని నాకు ఇవ్వు, ఆ పాపాన్ని కొంచెం బలహీనత చెయ్యి, దాన్ని న్యూట్రలైజ్ చెయ్యి అని చెప్పి ప్రార్థన చెయ్యాలి. అందుకని ప్రార్థన ఆపకూడదు. మనకు తెలియకుండా ఎక్కడెక్కడ ఎన్నెన్ని దోషాలు ఉన్నాయో మన జీవితంలో మనకేం తెలుసు. అందుకని ఈశ్వర ప్రార్థన తప్పనిసరిగా చెయ్యాలి, లేకపోతే ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. ఎందుకంటే 10 ఉపనిషత్తులు చదవాలి కదండి, 10 ఉపనిషత్తులు చదవాలంటే మనస్సు, బుద్ధి, ఏకాగ్రత ఇవన్నీ ఉండాలి కదా. అందుకని ప్రార్థన చేయాలి. సత్యేన పంథా వితతో దేవయానః అన్నారు. సత్యేన, ఈ సత్యం మాట్లాడడం వల్ల ట్రూత్ఫుల్నెస్ అన్నాం కదా, సత్యం మాట్లాడడం వల్ల దేవయానః పంథా సత్యేన వితతః వితతః అంటే ఏమిటి, ఈ సత్యం మాట్లాడడం వల్ల వీళ్ళకి దేవయానం అనేటువంటి ఒక మార్గం, దేవయాన పంథ అంటే మార్గం, దేవయానం అనేటటువంటి మార్గం వాళ్ళకి కలుగుతుంది అని అర్థం. ఆ మార్గంలో వాళ్ళు పయనిస్తారు అని అర్థం. శుక్లగతి అంటాం, కృష్ణ భగవద్గీతలో చెప్పాం కదా శుక్లగతి, సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి అని చెప్పి ముండకోపనిషత్తులోనే చూశాం. ఆ పంథ ఏమిటి, వితతహ పంథ అంటే వాళ్ళకి ఆ మార్గం వేయబడుతుంది. ఎవరికి, సత్యాన్ని మాట్లాడే వాళ్ళకి. దేవయాన అంటే శుక్లగతికి వెళ్ళి, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తిని పొందుతారు అని అర్థం. ముందు రెండు లైన్లు కూడా క్రమముక్తి గురించి చెప్తున్నాయి. సత్యం మాట్లాడడం వల్ల కనీసం నీకు క్రమముక్తి అయినా లభిస్తుందయ్యా, సత్యం మాట్లాడడం వల్ల నీకు మరో జన్మ లభించదు, మళ్ళీ జన్మలో ఈ జన్మ మరణ సంసారాల్లో పడవు, వస్తే సద్యోముక్తి, రాకపోతే కనీసం క్రమముక్తి, అంటే ముక్తి గ్యారంటీ. ఎప్పుడు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ఆ శ్లోకాన్ని కంఠస్థం చేసి, కంఠస్థం చేస్తే చాలా అండి ఆచరించి అన్నారు. ఏమండి అది ఆచరిస్తే మనం అంతా బ్రతకగలమండి జీవితంలో అనిపిస్తుంది మనకి. బ్రతకలేకపోతే దేవుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. ఆయనే కదా చెప్పాడు సత్యం పలకం అని. సత్యం పలకం అంటే ఏమిటి అర్థం, అనృత వర్జనం అని అర్థం. అనదర్ డెఫినేషన్ శంకరాచార్యులు వారు చెప్తారు భాష్యంలో, సత్యం పలుకు అంటే సత్యాన్ని పోయి 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 మాట్లాడమని చెప్పలే, సైలెంట్గా ఉండు, అబద్ధాన్ని మాట్లాడవాక అని చెప్పారు. అంతే, అనృత వర్జనం. సత్యం అంటే ఏమిటి, స్పీక్ ట్రూత్ మీన్స్ వాట్ ఈజ్ ఈక్వల్ టు అనృత వర్జనం, గివ్ అప్ లైస్ అని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. సత్యం వద అంటే అనృత వర్జనం, స్పీక్ ట్రూత్ ఈజ్ ఈక్వల్ టు గివ్ అప్ లైస్, గివ్ అప్ స్పీకింగ్ లైస్ అన్ట్రూత్. అంతేగాని సత్యమే పలుకు, సత్యం ఎవరికండి పోయి ఎలా మాట్లాడమని కాదు, నో మూసుకొని కూర్చో మాట్లాడవాకు అని అర్థం. అందుకని ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడుతుంటే మనకు తెలియకుండానే అబద్ధాలు చెప్తాం. అతిగా మాట్లాడేవాడు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఏం చేస్తాడు, ఏదో చెప్పాలి కదా, లేనివన్నీ కల్పించి చెప్తాడు. ఎందుకు అదంత కష్టం, అందుకనే సైలెంట్గా ఉండడం బెటర్ ఎక్కువసేపు. సత్యేన పంథా వితతః, దేవయాన పంథ అంటే ప్రకాశమైనటువంటి, దేవయాన అంటే దివ్యతి, దివ్యం అనేటువంటి ప్రకాశించేటటువంటి మార్గం వీళ్ళకి వేయబడుతుంది, రెడ్ కార్పెట్ అన్నమాట. వెల్కమ్ చేస్తారు అందరు, రండి రండి రండి, ఎంత మహావ్రతాన్ని మీరు పాటించారు, ఎంత గొప్ప, కోట్ల కొలది జనాల్లో, మిలియన్స్ ఆఫ్ పీపుల్, బిలియన్స్ ఆఫ్ పీపుల్లో మీరు సత్యాన్ని పాటించి కష్టపడి అందరినీ ఎదిరించి కష్టపడి ఈ యొక్క సత్యవ్రతాన్ని పాటించారు కనుక మీరు ఈ యొక్క దేవయాన మార్గంలో రావాల్సిందని చెప్పి దేవతలు ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు కూర్చొని ఉంటారు, రా నేను ఉపదేశం చేస్తాను, ముండకోపనిషత్ అక్కడ వినలేదు కదా ఇక్కడ విందు గాని అంటారు. ఒకవేళ వింటూ వింటూ సగం విన్నాం అనుకోండి, ఉపనిషత్తులన్నీ విన్న తర్వాత కూడా అర్థం కాలేదనుకోండి, బ్రహ్మగారు కంటిన్యూ చేస్తారు, అంతే, నష్టమేం లేదు కదా. అప్పుడు సత్యం మాట్లాడాలి. సో సత్యేన పంథా వితతో దేవయాన క్రమముక్తిని పొందుతారు. ఏనాక్రమంతి ఋషయ ఆప్తకామా ఏన, ఈ యొక్క దేవయానంలో మార్గంలో ప్రయాణించడం వల్ల ఋషయ అంటే ఈ ఉపాసకులు, ఉపాసన చేసేవాళ్ళు, సత్యం వ్రతాన్ని పాటించడం ఒక ఉపాసనది, సత్యాన్ని పాటించడం అనేటువంటిది ఒక ఉపాసన. ఈ ఉపాసకులు అంటే సగుణ నిష్కామ భక్తులు అని అర్థం. సగుణ ఈశ్వరుని పూజించేవాళ్ళు ఈ ఉపాసకులు. ఋషయ ఎవరు వీళ్ళు? ఆప్తకామా, వాళ్ళకి ఎటువంటి కోరికలు, ప్రపంచం కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలన్నీ తీరినటువంటి వాళ్ళు అని అర్థం. అది అర్థం. ఆప్తాహ కామాహ యైహి, ఆప్తా కామాహ యైహి, ఎవరి చేతనైతే ఈ కోరికలన్నీ తీరిపోయినాయో అని. అని అర్థం ఏంటి? అన్ని కోరికలు తిరిగినాయండి వాళ్ళకి అని అర్థం కాదు. ఆ కోరికల మీద, ఆ ప్రాపంచిక వస్తువుల మీద వాళ్ళకు మనస్సు ఉండదు, అది వైరాగ్యం అన్నమాట. ఋషయ అంటే శంకరాచార్య వారు చాలా అద్భుతంగా అందులో వివరంగా రాస్తారు. ఒక్కొక్క మాట చాలా ఇంపార్టెంట్. ఋషంతి జానంతి ఇది ఋషయ. ఎవరైతే తెలుసుకుంటారో ఈ ఆత్మస్వరూపం తెలుసుకోవడమే మోక్షం, ఇదే జీవిత గమ్యం అని తెలుసుకుంటారు వాళ్ళు ఋషయ అంటే. ఎలాంటి వాళ్ళుట ఋషి అంటే ఎవరంటే చెప్తున్నారు. కుహక మాయా శాఠ్య అహంకార దంభ అనృత వర్జితాహ అని అర్థం. ఒక చోట చెప్పాను ఋషి, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాను లేదో గుర్తులేదు, చెప్పలేదు. ఓకే, ఋషయ అంటే కుహక అంటే పరవంచన లేనటువంటి వాళ్ళు అని అర్థం. కుహక నెంబర్ వన్, పరవంచన చెయ్యరు వాళ్ళు. ఋషులు అంటే ఎవరు? ఎప్పటికీ కూడా వాళ్ళు అవతలన వాళ్ళను వంచడం అనేటువంటిది ఉండదు, వాళ్ళు ఋషులు. కుహక అంటే పరవంచన చెయ్యనటువంటి వారు. మాయా అంటే మనోవాక్కాయ కర్మల యందు ఏకీకరణం, అంటే మనస్సు వాక్కు కర్మ అన్నీ కూడా ఒకే అలైన్మెంట్ అన్నమాట, ఒకే విధంగా ఉంటాయి. మనస వాచ కర్మణ ఏకీభూతం, అది అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పడం, అట్లా చెప్పరు ఋషులు. మనం ఏమనుకుంటాం ఋషులు అంటే ఎవరండి, ఎక్కడో పాపం అక్కడెక్కడో కుటీరం వేసుకొని ఆశ్రమం వేసుకొని ఉంటారనుకుంటాం. ఋషులు అంటే మన మధ్యనే ఉంటారు. ఎవరైతే మాయా ఏమంటారు దాన్ని, కపటం లేకుండా ఉంటారు అని. మాయ లేకుండా ఉంటాడు, కపటం లేకుండా ఉంటారు. ఎంత కష్టం అండి అంటే, మనస్సు ఏకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మన అన్నారు వాళ్ళు ఋషులు. మనస్సు ఆలోచన, అదే ఆలోచన పదం మాట్లాడేది చేసే పని ఒకటేగా ఉంటాయి. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మన. అలా ఋషులు కాని వాళ్ళు మనసి అన్యత్ ఆలోచించేది ఒకటి, వచసి అన్యత్ చెప్పేది ఒకటి, కర్మణి అన్యత్ చేసేది ఒకటి. మూడు విధాలుగా ఉంటాయి. మనసులో ఒకటి ఉంటుంది, బయట కోడి చెప్తారు, రండి 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 అని పిలుస్తారు, ఎందుకు వచ్చాడా అనుకుంటారు మనసులు. ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు, ప్రేమ లేకుండా అని అన్నారు. అంటే ఏమిటి? నటన అన్నారు. ఈ ఋషిలో నటన ఉండదు. ఏదైతే తన మనసులో ఉంది దాన్ని వ్యక్తం చేస్తాడు, ఏదైతే వ్యక్తం చేస్తాడో అదే మనసులో ఉంటుంది. వాళ్ళు ఋషులు అంటే మాయా లేనటువంటి వాళ్ళు. దెన్ శాఠ్యం, శాఠ్యం అంటే లోభం, పిసినారితనం లేనిటువంటి వాళ్ళు అని అర్థం. పిసినారితనం లేనటువంటి వాళ్ళు. ఒక సుభాషితం చెప్తుంది, ఈ పిసినారిట వాడున్నప్పుడు ఎప్పుడు అనుభవించాడు పైసా కూడా, ఆయన చేతుల మీదుగా దానం చేయడు. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం దానం చేస్తాడు. అంటే ఏమిటి, అందరు తీసుకుంటారు మహాదానం. అంటే తినకుండా కూడా పాపం దాచిపెట్టి 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 ఎవరికి ఇవ్వకుండా చివరికి ఏమైపోతుంది, ఆ ధనం అంతా కూడా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరండి గొప్ప దానం చేసేవాడు? పిసినారి. కానీ పుణ్యం రాదండోయ్, కొంచెం కూడా మన చేతుల మీదుగా మనం ఇవ్వకపోతే పుణ్యం రాదు. వీడు చనిపోయిన తర్వాత తీసుకుంటాడు వాళ్ళు, తను కూడా పాపం ఏం అనుభవించలేదు. లోభీ అంటాం, పిసినారి తను. ఎంగిలి చేత్తో కూడా అట కాకిని తోలడట. ఎంగిలి చేత్తో కాకిని తోలడం అంటే తెలుసా, చాలా మందికి తెలియదు అనుకుంటాను. ఎంగిలి చేయటం మనం అన్నం తింటుంటాం అనుకోండి, కాకి వాలుతుంది, కాకిని కనుక ఇట్లా తోలేమనుకోండి ఈ మెతుకులన్నీ దాటిపోతాయి కదా, ఆ కాకి తింటుంది అప్పుడైనా పుణ్యం వస్తుంది కదా. అట్లా కూడా చెయ్యడు వీడు, అంత పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోడండి అన్నారు. శాఠ్యం, శటస్య భావ శాఠ్యం, లోభి అన్నారు. కూడబెట్టి 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 మూటలు 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 కట్టి కట్టి పెడతాడు ఎవరికి ఇవ్వకుండా. అందుకని మన వాళ్ళు చెప్తారు దానం చెయ్యి అన్నారు. దానం చేయారట. బ్యూటిఫుల్ శ్లోక ఏంటంటే, హస్తానికి నిజమైన భూషణం ఏమిటి అంటే దానం. హస్తస్య భూషణం దానం అన్నారు. రింగులు పెట్టుకున్నాను, డైమండ్ రింగులు, ఒకటే జ్యువెల్ షాప్స్ ఎక్కువైపోయినాయి, ఒక రకరకాల రింగులు, ప్లాటినం రింగులు, అంత ప్లాటినం ఏదో వస్తుంది ఇప్పుడు కొత్త కొత్తగా. ఇంతవరకు డైమండ్స్ అయిపోయింది, ఇప్పుడు ప్లాటినంట. ఇవన్నీ పెట్టుకునే ఉంగరాలు, నవరత్నాల ఉంగరాలన్నీ పెట్టుకుంటాడు. అన్ని డైమండ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు అందరూ. చైన్స్ కూడా, ఇప్పుడు బ్యాంగిల్సే కాదు చైన్ కూడా, తోరణాలు కూడా చైన్ రూపంలోనే వస్తున్నాయండి ఇప్పుడు. ఇవన్నీ హస్తస్య భూషణం దానం అని చెప్పి అన్నారు. ఈ శ్లోకం చాలా తెలిసి ఉంటుంది కానీ ఒకసారి చెప్తాను. సత్యస్య సత్యం కంఠస్య భూషణం. సత్యం ఎక్కడి నుంచి వస్తుందండి? కంఠంలో నుంచే కదా వస్తుంది సత్యవాక్. నిజమైనటువంటి భూషణం ఏమిటి? అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా నెక్లెస్తో, చంద్రహారం నెక్లెస్ కాదు కంఠస్య భూషణం. సత్యవాక్ పరిపాలనం, సత్యం కంఠస్య భూషణం, హస్తస్య భూషణం దానం. తర్వాత శ్రోత్రస్య భూషణం శాస్త్రం అన్నారు. ఇప్పుడు మీ అందరికీ నిజమైన భూషణం ఉందండి చెవులకి, మీరేం పెట్టుకోకపోయినా కూడా పర్వాలే. నిజమైన భూషణం ఏమిటి చెవులకి? డైమండ్ దిద్దులే అండి, రవ్వల దిద్దులండి. స్వామిని చూసారా, కొత్తగా చేయించుకున్నా అంటారు. శాస్త్రం వినని ఆ చెవులు చెవులే అండి, శాస్త్రం విననటువంటి చెవులు చెవులే కాదన్నారు. నిజమైన అలంకరణ భూషణం ఆభరణం చెవుకి ఏమిటంటే శాస్త్రం, శాస్త్రం వినడం. అందుకే దీని శాస్త్రం అన్నాం. ఎందుకని? శృతత్వాత్ శాస్త్రం, ఏదైతే వింటామో అది శాస్త్రం. శాసనాస్త్రాయతే శాస్త్రం అది కూడా చెప్పచ్చు. శ్రోత్రస్య భూషణం శాస్త్రం. తర్వాత భూషణం కిం ప్రయోజనం, ఇవన్నీ శాస్త్ర శాస్త్రం భూషణం, దానం భూషణం హస్తానికి, ఇవి ఎక్కడే కదా పెట్టుకుంటాం మనం ముందు అన్ని, కంఠానికి నెక్లెస్, చెవులకి చేతులకి. కరెక్ట్గా చెప్పారు చూసారా శ్లోకం, నాలుగు లైన్లో భూషణం కిం ప్రయోజనం, భూషణే కిం ప్రయోజనం, మిగతా ఆభరణాలన్నీ ఏం ప్రయోజనం అండి? ఇంకా చెప్ కోపం వస్తుంది మనకి చెప్తే, శవానికి పెట్టిన దానికి వీటికి ఏమి తేడా లేదంటుంది శాస్త్రం. దానం చెయ్యని వాడు, శాస్త్రం వినని వాడు, సత్యాన్ని పలకని వాళ్ళు, ఎందుకంటే వాడు అంటున్నారు ఏమిటంటే ఆడవాళ్ళు కదా పెట్టుకునేది ఆభరణాలు అంటే, ఇప్పుడు మగవాళ్ళు కూడా వేసుకుంటున్నారు కదండి, అందుకని వాళ్ళు అని చెప్తాను. ఓకే, స్త్రీలు పురుషులు, శాస్త్రం వినని వాళ్ళు, సత్యాన్ని పలకని వాళ్ళు, తర్వాత దానం చెయ్యని వాళ్ళు, వీళ్ళందరూ పెట్టుకుంటే ఆభరణాలన్నీ కూడా శవానికి పెట్టి అలంకరణ చేసినతో అంతా సమానం అన్నారు. ఓకే, తర్వాత అహంకారం. ఋషులంటే ఎవరు? అహంకారం లేని వాళ్ళు. నేనే గొప్ప అనేటువంటి అహంకారం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఋషులు అంటే ఫాల్స్ స్టేటస్ ఉండదు. ఫాల్స్ స్టేటస్, నేను వచ్చానందరూ తెలిసిందా లేదా అని ఇట్లా అంటువంటిదే ఉండదు ఋషికి. తర్వాత దంభం, ధర్మధ్వజిత్వం దంభం. దంభం అంటే ఏమిటి? ఏదైనా కొంచెం చేస్తే ఇంటి మీద ఫ్లాగ్ కడతాడు. ఫ్లాగ్ ధ్వజం అంటే ఏమిటి? ఫ్లాగ్. ధర్మధ్వజిత్వం అంటే ఏదైనా కొంచెం పుణ్యం చేశాడు అనుకోండి, అందరికి తెలియడం, పబ్లిసిటీ అనమాట. కొంచెం ఇక్కడ అక్కడన్నా పేరు వేసి ట్యూబ్ లైట్ ఇచ్చాడు దానం, దాని మీద పెద్ద పేరు ఉంటుంది. ఫ్యాన్ ఇచ్చాడు, ఫ్యాన్ మీద పేరు. ఎక్కడ ఏది దానం చేసినా నా పేరు వేస్తారా అన్నాడు. ఒకడు అడిగాడు ఇట్లాగే, ఏమండి నేను మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి నేను టైర్లు ఫ్రీగా దానం చేస్తానన్నాడు. ఫ్రీగా దానం చేస్తాను అంటే వాడి కంపెనీ పేరు ఉంటుంది ఆ టైర్ మీద, నేను దానం చేస్తానన్నాడు. చాలా సంతోషం, చేయండి అన్నారు. కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏమిటయ్యా కండిషన్ అంటే? ఎక్కడెక్కడ మనుషులు ఉంటారో అక్కడెల్లా నువ్వు ఆపాలి బండి, బస్సుని. మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడంతా ఆపాలి. బస్ స్టాప్లో మాత్రమే కాదు, బస్ స్టాప్లోనే మాత్రం కాదుట, ఎక్కడెక్కడ జనం ఉంటారో అక్కడల్లా ఆపాలిట. ఇదేమిటయ్యా బస్ స్టాప్లో కదా ఆపేది, ఎక్కడ పడితే అక్కడెక్కడ ఆపుతాము, ఎలా ఆపుతాము అంటేను, నువ్వు ఆపితే కదా నా కంపెనీ పేరు చదువుతారు జనం. ఆ టైర్ ఆగాలి, బస్సు ఆగితే టైర్ ఆగుతుంది, టైర్ ఆగితే అక్కడ పేరు రాసి ఉంటుంది దాని మీద, ఫలానా ఆయన దానం చేశాడు అని చెప్పి ఆయన పేరు ఉంటుంది దాని మీద. అందుకనిట బస్సును ఎక్కడ పడితే అక్కడ ఆపాలిట, ప్రతి చోట ఆపాలిట. దీన్ని ఏమంటారండి? దంభం అంటారు, ధర్మ ధ్వజిత్వం. అలా ఉండదు ఋషులకి. తర్వాత అనృతం, అయథావత్ భాషణం అంటే ఉండదు. యథావత్ భాషణం, ఎలాగైతే ఉందో అదే చెప్తారు వాళ్ళు. అయథావత్ భాషణం వర్జితం అంటే అబద్ధం చెప్పరు అని. వీళ్ళు ఋషులండి, అర్థమైందా? ఈ దోషము లేని వాళ్ళు ఋషులు. ఋషయ ఆక్రమంతి, వాళ్ళు పొందుతారు. ఏం పొందుతారు? ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం. ఎక్కడైతే తత్ సత్యస్య పరమం నిధానం. ఈ వీళ్ళు పొందుతారు ఏమిటి అంటే, సత్యం పలకడం వల్ల దాని యొక్క సత్యస్య తత్ సత్యస్య, ఏ సత్యాన్నైతే పలికారో ఆ సత్యం పలకడం వల్ల పరమం దాని యొక్క ఉన్నతమైనటువంటి నిధానం అంటే చోటు ఏదైతే ఉందో దాన్ని పొందుతారు అన్నారు. ఏమిటండి అది? సత్యస్య సత్యం అన్నారు. సత్యస్య సత్యం అంటే బ్రహ్మం. అందుకని స్పీకింగ్ ట్రూత్ వచ్చి చిన్నట్టి సత్యస్య సత్యం క్యాపిటల్ టి. ఎందుకంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మానికి డెఫినేషన్ ఇచ్చారు సత్యం అని చెప్పి. ఆ బ్రహ్మస్వరూపమే సత్యం, సత్యమే బ్రహ్మం, అది అర్థం. నిధానం అంటే నిధి, నిధి చూసారా? ట్రెజర్, లంకె బిందెలు అంటారు చూసారా తెలుగులో, లంకె బిందెలు. నిధి అంటే ట్రెజర్ అనమాట. తాతల తాతల నాటి ఆస్తి, లక్షలు కోట్లు అలాగే ఉంటుంది. అయ్యా ఇదంతా నిధి కాదు నాయన, అది అసలు నిధి అన్నారు. ఈ సత్యానికి, సత్యం మాట్లాడడం వల్ల ఈ సత్యమైన బ్రహ్మాన్ని పొందుతాడు, అది నిజమైన నిధి, నిధానం అని అర్థం. ఏమంటే సత్యం మాట్లాడితేనే సత్యాన్ని, ఆ బ్రహ్మ సత్యాన్ని పొందుతాడా అంటే కాదు. సత్యం మాట్లాడటం వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల గురుప్రాప్తి, గురుప్రాప్తి వల్ల శాస్త్రప్రాప్తి, శాస్త్రప్రాప్తి వల్ల జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి బ్రహ్మప్రాప్తి, మోక్షప్రాప్తి. అర్థమైందే? ఏదో అబద్ధం చెప్పకూడదని చెప్పే తెలుసు, కానీ చిన్నప్పుడు అండి ఇంత విషయం తెలియదే మాకన్నారు. ఈ విషయం తెలుసుకోవాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది, వచ్చి కూర్చొని షిరిడి సాయి హాల్లో ముండకోపనిషత్తులు మాత్రమే కదండి చెప్పబడింది, అవునే కదా. తర్వాత మంత్రం చాలా ముఖ్యమైన మంత్రాలు ఇవి, అందుకే నేను చాలా స్లోగా చెప్తున్నాను.
బృహశ్చత దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చత సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యస్త్విహైవ నిహితం గుహాయాం తత్ బృహత్. దట్ బ్రహ్మన్
పరమం నిధానం అని చెప్పాం కదా ముందు మంత్రంలో, దాన్ని పొందుతాడు. తత్ సత్యస్య, తత్ పరమం నిధానం, దట్ పరమ గమ్యాన్ని, ఈ యొక్క సత్యం యొక్క పరమ గమ్యాన్ని పొందుతాడు అన్నారు. ఆ పరమ గమ్యం అంటే ఏమిటి? బ్రహ్మం. ఆ బ్రహ్మం ఏమిటిట, ఎలా ఉంటాడు? ఏమిటండి ఎలా ఉండడం అంటే ఏమిటండి అన్నారు. బృహత్ అన్నారు, చాలా పెద్దది అని అర్థం. బృహత్ అంటే బ్రిహ్, టు బి బిగ్ అని అర్థం. పెద్దదంటే ఎంతండి? చాలా పెద్దదా? ఏమండి ఆకాశం పెద్దది అంటే ఎంతండి చెప్పండి? ఇట్ ఈస్ ఇన్ఫినిట్, యు కెనాట్ మెజర్ అని అర్థం. అది బృహత్ అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ అన్నారు. బృహత్ అంటేనే బ్రహ్మ, బ్రహ్మ అంటేనే బృహత్ అర్థం. బృహతి ఇది బ్రహ్మ, అందుకని బృహత్ అన్నాం. దాన్ని మించినటువంటి ఇది మరొకటి లేదు అని అర్థం. ఇన్ఫినిట్. దివ్యం అన్నారు. దివ్యం అంటే ఏమిటి? ప్రకాశిస్తూ ఉంటుంది, సెల్ఫ్ ఎఫల్జెంట్. అందుకేనండి అందరు చెప్తున్నారు ఆత్మను చూశాం ప్రకాశిస్తోందని అన్నారు. దివ్యం అంటే అది కాదు నాయన అర్థం ఇక్కడ. దివ్యం అంటే మరొక దాని మీద ఆధారపడకుండా తనకు తానుగా వెళ్ళిపడేది. వెళ్ళిపడటం అంటే ఏమిటి? తనకు తానుగా తెలియపరుచుకునేది, అది ఆత్మ. ఏమండి అదేమిటి తనకు తానుగా తెలియపరుచుకునేది అన్నారు? చిన్న విషయందా? కానీ చెప్పే విధంగా చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఉన్నాను అని చెప్పడానికి ప్రమాణం ఏం కావాలి చెప్పండి? ఆ మనిషి ఉన్నాడా లేదా అని చెప్పాలంటే కళ్ళు ప్రమాణం కదా. ఈ వస్తువు ఇక్కడ ఉందా లేదా అంటే చేతులు ప్రమాణం, తాగి చూడాలి, వాసన చూడాలి, ఏదైనా చెప్పాలంటే ఏదైనా ప్రమాణం కావాలి. నేను ఉన్నాను అని చెప్పడానికి ఏం ప్రమాణం కావాలి? మీరు ఎవరినైనా అడుగుతారా, వెరిఫై చేసుకుంటారా? ఏమండి నేను ఉన్నానా లేనా చెప్పండి. నేను అంటే ఏమిటండి? ఒరిజినల్ కాన్షియస్నెస్, బింబ చైతన్యం. మీకెవరికైనా డౌట్ వస్తుందా? ఎప్పుడైనా వైఫ్కు భార్య వెళ్ళి భర్తని ఏమండి నేను ఉన్నానా లేదా చెప్పండి అని అడుగుతుందా? హస్బెండ్ వచ్చి ఏమి నేను ఉన్నానా లేదా చెప్పు కొంచెం అని అడుగుతాడా? ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్ టు హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఏమిటి ఎవిడెంట్? శరీరమా? శరీరం ఎవిడెంట్ అయితే నిద్రలో కూడా ఎవిడెంట్ అవ్వాలి కదండి. శరీరం, శరీరంలో శరీరం లేదే నిద్రలో. కానీ మనస్సు ఎవిడెంట్ అవ్వాలి కదండి. ఒకవేళ మనస్సే నేనైతే, కానీ మనస్సు కూడా నిద్రలో తెలియలేదండి. దుఃఖ మనస్సు తెలియదు, అన్నీ మర్చిపోయినాను, హాయిగా ఉందండి అన్నావే అంటే ఏమిటి అర్థం? ఈ శరీరం కాదు, మనస్సు కాదు, నాకు నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉన్నాను. జాగ్రత్త అవస్థలోనూ నేను ఎవిడెంట్, నాకు స్వప్నంలో కలలో ఎవరు చూస్తున్నారండి? నేను ఉన్నానా లేదా కలలో? కల చూసింది మీరా కాదా? ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? మీరే చూసేది కదా, మీరే కదా. జాగ్రత్త అవస్థలో కూడా మీరే అన్ని అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. కలలో చూసేది మీరే. ఎవరు? ఈ శరీరమా? కాదు. సరే, కళ అయిపోయిందండి, మంచి నిద్రలోకి వెళ్ళిపోయినాడు. కళ లేదు, మనస్సు లేదు, శరీరం లేదు. అప్పుడు నేనున్నాను లేనా అని చెప్పి సందేహం వస్తుందా మనకు? లేదు. నేనున్నాను అంటే ఏమిటి అర్థం? అది దివ్యం అంటే. ఇక్కడ అర్థమైందే, దివ్యం అంటే ఏమిటి? సెల్ఫ్ ఎవిడెంట్. ఐఆమ్ సెల్ఫ్ ఎవిడెంట్ టు మై సెల్ఫ్. ఐఆమ్ మీన్స్ వాట్? నాట్ బాడీ మైండ్ కాంప్లెక్స్, నాట్ ఆర్సిఆర్ఎం. ప్రతిబింబ చైతన్యం కాదు, ఈ శరీరం కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. అది దివ్యం అంటే సెల్ఫ్ ఎఫల్జెంట్ అచింత్య రూపం. అంటే ఇంద్రియ అగోచరం అని అర్థం. చింతన చెయ్యాలి అంటే మనస్సు చింతన చేస్తుంది, ఇంద్రియాల ద్వారా చూస్తాం. ఈ బ్రహ్మ ఆత్మస్వరూపం అచింత్య రూపం అంట. దానికి ఏంటి రూపం అంటే? రూపం ఉంటే కదయ్యా నువ్వు చింతన చేయగలవు. అచింత్య రూపం అన్నారు అంటే ఏమిటి? ఇంద్రియాలకు గోచరించినటు వంటిది అని అర్థం. కళ్ళతో చూడలేవు, చేతులతో తాకలేవు, చెవులతో వినలేవు ఆ బ్రహ్మాన్ని, ముక్కుతో వాసన చూడలేవు, నాలుకతో టేస్ట్ చూడలేవు, కాలి ద్వారా నడక ద్వారా వెళ్ళి ఒక చోటికి వెళ్ళి పొందలేవు. ఏమండి ఇట్లాంటి బ్రహ్మ ఉందంటారా? కళ్ళతో చూడలేము, ముక్కుతో వాసన చూడలేము, ఉన్నదంటారా అంటే అందుకే చెప్తారు అది ఎక్కడో లేదు, ఆ స్వరూపం నీవే అయి ఉన్నావు. ఈ వేలు వచ్చి ఆ వేలును తాకగలదా? ఏయ్ పోయి ఇక్కడ తాకు అంటుంది. ఈ వేలు తాకగలదా? ఈ వేలు తనను తాను తాకగలదా? అన్నిటినీ తాకుతుంది, తనను తాను తాకలేదు. ఏ ఇంపాసిబుల్. అలాగే ఆత్మ, ఆ వెతికేవాడే ఆత్మస్వరూపం. దాన్ని ఒక ఆత్మని ఒక వస్తువుగా ఆబ్జెక్ట్గా చూడాలనుకోవడం అంత మూర్ఖత మరొకటి లేదు. అందుకని అందరు మూర్ఖులు. ఈ సమాధిలో కూర్చుండే వాళ్ళు, ఈ అన్ని రకరకాల సాధనాలు చేసేవాళ్ళందరూ కూడా ఆత్మని చూడాలి, ఆత్మని చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంతమంది శాస్త్రం చదివి చెప్పినా కూడా వాళ్ళకి ఇదంతా మీరు కట్టుకదండి, మీరు చెప్పేదంతా కాదండి, నేను ఆత్మని చూసి తీరాలి అన్నాడు. అరే ఎలా చూస్తావయ్యా? ఆత్మ నువ్వే అయి ఉన్నప్పుడు నిన్ను నీవు ఎలా చూసుకోగలుగుతావు? అన్ని ఫోన్ నెంబర్స్ మీరు డైల్ చేస్తారు, మీ ఫోన్ నెంబర్ మీరు డైల్ చేయండి. మై ఫోన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డైలింగ్ ఆల్ ద నెంబర్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్, బట్ ఇట్స్ కెన్నాట్ గివ్ ఇట్స్ ఫోన్ నెంబర్. అంతే ఆత్మ కూడా. నేనే ఆత్మనై ఉండడం వల్ల ఆ ఆత్మని వేరే ఇంద్రియాల ద్వారా చూడలేవు. అది అచింత్యం రూపం అంటే అర్థం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. తత్ సూక్ష్మతరం, చాలా సూక్ష్మమైనదిట. అందుకని సత్యం మాట్లాడడం వల్ల సూక్ష్మమైన మనస్సు వస్తుంది, సూక్ష్మగ్రాహి అవుతాడు. సూక్ష్మగ్రాహి ఎందుకు అవ్వాలండి అంటే ఆత్మ సూక్ష్మం గనక. అర్థమైందా ఇప్పుడు? సూక్ష్మతరం అన్నాడు. సట్లర్ దాన్ సట్లెస్ట్ అన్నాడు. ఏమండి ఇది చాలా సూక్ష్మం అండి అన్నారు. అరే ఈ ఆత్మ ఎంతకంటే సూక్ష్మం. సట్లర్ దాన్ సట్లెస్ట్, సూక్ష్మాత్ సూక్ష్మం కంటే సూక్ష్మతరం. అంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైనదంటే ఏమిటండి అర్థం? చాలా 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 సూక్ష్మం అని అర్థం. ఏమండి సూక్ష్మమైన దాన్ని కళ్ళతో చూడగలరా? కళ్ళకు కనపడుతుందా? ఏమండి మైక్రోస్కోప్లో చూడవచ్చా? బయట అంత టెలిస్కోప్లో కానీ మైక్రోస్కోప్లో కానీ చూడగలం అన్నారు. నీ కళ్ళే చూడలేవు, కళ్ళ ద్వారా చూసే మైక్రోస్కోప్ ఏం చూపిస్తుంది నీకు అన్నాడు. చూడలేవు. సూక్ష్మాత్ సూక్ష్మతరం అంటే ఏమిటి? ఆకాశమే సూక్ష్మం. ఆకాశాన్ని చూడగలరా అండి? అంటే ఏమిటి? ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనది. ఆకాశాన్నే చూడలేనప్పుడు ఈ ఆత్మని బ్రహ్మాన్ని ఎట్లా చూస్తావు? ఎందుకంటే ఆత్మ నేనే అయి ఉన్నాను కనుక అది చూడలేదు. అల అందిట. వాటర్ని చూడాలి, వాటర్ని కలుసుకోవాలి, నీళ్ళని కలుసుకోవాలి పోయి అందిట అల. ఏ అల, నువ్వు పోయి నీళ్ళని కలుసుకోవడం ఏమిటి, నువ్వే నీళ్ళై ఉన్నప్పుడు అన్నాడు. ఆ బుద్ధి ఇంకా రాలేదే నాకు, అందుకని గురువుగారు వచ్చి చెప్పారట. పెద్ద ఆలోచి చిన్న అలతో చెప్పింది, నువ్వే జలానివి, నీరువి, నువ్వు పోయి జలం కోసం వెతకక్కర్లేదు అన్నట. కానీ చెప్పినా కూడా చాలామంది వెతుకుతూనే ఉన్నారు, ఏం చేస్తాం. ఓకే, విభాతి సుదూరే, దూరాత్ సుదూరే తత్ విభాతి అండ్ షైన్స్ వేరియస్లీ అన్నాడు. అది ప్రకాశిస్తుందిట అన్ని విధాలుగా, అన్ని జీవరాశుల్లో సచ్చిత్ రూపేణ అన్నారు. ఐఎమ్, ఐ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఈజ్, దట్ ఈజినెస్ ఈస్ కాల్డ్ సత్. సత్ రూపేణ, ఎగ్జిస్టెన్స్ రూపేణ అన్నారు. విభాతి అంటే ఏమిటి, షైన్స్ అన్నారు. దీపావళికి అన్ని రిడక్షన్ గోల్డ్ అంతా వా పెట్టుకున్నామండి, చాలా షైనింగ్గా ఉన్నారు. ఈ ఆత్మ ముందు ఏ ఆ గోల్డ్ ప్రకాశిస్తుందని చెప్పడానికి ఎవరు కావాలి, ఈ ఆత్మ ఉంటేనే కదా చెప్పండి. ఇప్పుడు గోల్డ్ కంటే ప్రకాశమే కాదా ఆత్మ, చెప్పండి మీరే. మీ చేతనే చెప్పిస్తాను ఆన్సర్. ఏమండి బంగారం చాలా షైనింగ్ కదండి, ఏమండి బంగారం కంటే షైనింగ్గా ఉంటుందా ఆత్మ అన్నాడు. అరే బంగారం షైనింగ్గా ఉందని తెలుసుకునేవాడు ఎవరయ్యా అన్న. ఆత్మ, ఆత్మ చైతన్యమే కదా తెలుసుకుంటోంది బంగారం చైతన్యం బాగా ప్రకాశిస్తున్నదని. అంటే బంగారానికి ప్రకాశం ఉన్నది అని చెప్పడానికి ఆత్మ కావాలి అంటే ఏమిటండి, ఈ బంగారం ప్రకాశించే బంగారం కంటే ప్రకాశవంతుడై ఉండాలి ఈ ఆత్మస్వరూపం. అప్పుడు ఎవరండి ప్రకాశం, బంగారమా నేనా? ఆత్మ కాదు, నేను ఆత్మని చెప్పాలి. మనం ఎంతసేపు ఆత్మ ప్రకాశం, ఆత్మ ప్రకాశం అంటాం. ఆ ఆత్మ ఎవరండి అన్న, నేనే కదా. మళ్ళీ నేను అనగానే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనమయ కోశ, విజ్ఞానమయ కోశ దాటి వెళ్ళాలి లోపలికి. ఇవన్నీ అక్కడికక్కడే జాబ్ అనమాట, హోంవర్క్ లాగా అయిపోవాలి టక్ టక్ టక్న. ఏమిటండి స్వామిని, నేను బంగారాన్ని ఎట్లా అవుతానండి? నువ్వంటే నువ్వు కాదు, శరీరానికి కాదు, ఇది ఫ్లెష్ బ్లడ్, ఇది చైతన్యం చేస్తున్నది ఎవరు, ఆత్మస్వరూపం. అది నా స్వరూపం, నేను ఆత్మని. ఈ బంగారం ప్రకాశిస్తుందని చెప్పడానికి నేను ఆధారం. అర్థమైందా? అదే, అది విభాతి అంటే. సుదూరే తత్ దూరాత్ అన్నారు. ఇది తెలుసుకోని వాళ్ళకి చాలా దూరం ఆత్మ. సుదూరే అన్నారు, ఇది తెలుసుకుంటే ఇక్కడే, వెరీ వెరీ ప్రాక్సిమేట్ అన్నాడు. ప్రాక్సిమేట్ ఏమిటి, నేనే అది అయినప్పుడు. తెలుసుకోకపోతే ఎంత దూరం అండి ఆత్మ, ఎంతెంత దూరం, కొంచెం కొంచెం దూరం అన్నట. ఎక్కడో ఉందని చెప్పి పైకి చూస్తాడు, వైకుంఠంలో చూస్తాడు, ఇక్కడుందా వైకుంఠం, కైలాసం ఇక్కడుందా, ఎక్కడో చూస్తాడు ఆత్మ, ఆత్మ, ఆత్మ అట. దూరాత్ సుదూరే అన్నారు. తెలియని వాళ్ళకి చాలా దూరంగా ఉంటుంది అది, తెలిసిన వాళ్ళకి అంతికే ఇహ అన్నారు. మీలాంటి వాళ్ళకి, ఉపనిషత్తులు చదివే వాళ్ళకి ఇహ ఇక్కడే ఇప్పుడే. అందుకే జ్ఞానం అన్నది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ నౌ హియర్ ఇట్ సెల్ఫ్. శ్రవణకాలే ఏవ అహం బ్రహ్మాస్మి అని చెప్పగలం. ఉత్తమ అధికారి అయితే శ్రవణకాలే ఏవ అహం బ్రహ్మాస్మి అని చెప్పేస్తాడు. అంతే, నమస్కారం గురువుగారు, జన్మ ధన్యం అంటాడు, ధన్యోస్మి అంటాడు. అధికారం లేకపోతే ఏం చేస్తాడు, ఇంకా కొంచెంకాలం వస్తానండి చదువుతానండి అన్నాడు. చదువు 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం కూడా చదువు. ఒకసారి చదివానండి, ఇంకా రాలేదు, చదువు 2వ అన్నాడు. తప్పు లేదు చదివితే, నష్టం లేదు. కానీ ఒక రోజుకి నేను ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఎక్కడ ఉందండి అది, అంతికేచ ద నియరర్ దాన్ నియరెస్ట్ అన్నాడు. బాడీ ఈజ్ నియర్, గుహే నిహితం. ఐఎమ్, 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 నేనే అది, అదే నేను. ఈ ఎరుక అంటాం దీన్ని, ద అవేరర్, ద అవేర్నెస్ ఈజ్ కాల్డ్ ఆత్మస్వరూపం. ఇంత ఈజీగా ఉందండి ఆత్మస్వరూపం అంటే. నంబరు జనం తిమ్మిని బొమ్మిని చేసి, బొమ్మిని తిమ్మిని చేసి అంటారు చూసారా, ఏదోటి మ్యాజిక్ చేసి అత్యేసి ఇచ్చేసి ఆత్మను చూపించారట వాళ్ళకి. అక్కర్లేదు నాయన అంటే అంతికేచ, వెరీ క్లోజెస్ట్, నియరెస్ట్. ఏవ ఇహ ఏవ హియర్ ఇట్ సెల్ఫ్ అని అర్థం. అంతికే అంటే క్లోజ్ అంటే చాలా దగ్గర అని అర్థం.
నిహితం గుహాయాం, ఎక్కడుందండి దగ్గర అన్నారు, నీ యొక్క హృదయ గుహలోనే అహం అహం ఇతి. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విష మనస స్వం చిన్వతా మజ్జతావ పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. అహం అహం ఇది, నేను 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 అని అంటుంది ఆత్మ. అది అదే నేను, అదే ఆత్మ. ఇదన్నీ చెప్పింది శాస్త్రంలో చెప్పబడినాయి. అంతేగాని నేను చెప్పి ఇక్కడ ఏదో కూర్చొని సొంత కవిత్వం చెప్తున్నాను అనుకోవాకండి. ఇహ అన్నారు, గుహ హృదయ గుహలో నేను అనేటువంటి ఆ వృత్తి బుద్ధి వృత్తి ద్వారా తెలుస్తున్నది అన్నారు. తర్వాత మంత్రం 8వ మంత్రం. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవైస్తపసా కర్మణావ జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కళం ధ్యాయమానః చక్షుషా న గృహ్యతే. ఈ ఆత్మస్వరూపాన్ని, ఈ బ్రహ్మాన్ని ఏదైతే ఈ గుహ యందు ఉన్నదో, హృదయ గుహ యందు ఉన్నదో, ఈ ఆత్మస్వరూపాన్ని కళ్ళతో చూడలేవు అన్నాడు. న గృహ్యతే, గ్రహించలేవు, కళ్ళ ద్వారా గ్రహించలేవు అన్నారు. అందుకని ఎవరైనా ఆత్మను చూశాను అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు, అక్కడి నుంచి వచ్చేయాలి అంతే. లేకపోతే మీకు సత్తా ఉంటే ఈ మంత్రం వాళ్ళ దగ్గర చదివి వినిపించండి, దాన్ని విడమర్చి చెప్పండి. మీకు చెప్పడం చేత కాకపోతే క్లాసుకు తీసుకురండి. అంతే, ఆత్మను చూడటం ఏమిటి? నా చక్షుషా గృహ్యతే, కళ్ళ ద్వారా నువ్వు చూడలేవు. అది తర్వాత వాచా అపి న గృహ్యతే. నేను ఆత్మను చూపిస్తాను, ఆత్మను చూపిస్తాను, ఆత్మను చూసావా 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 అని అడుగుతున్నాడు. నీవు చూడలేదు, నాకేం చూపిస్తావయ్యా, మోసం చేయటం మనుషుల్ని. చెప్పాను కదా 25,000 ఇస్తే ఆత్మను చూపిస్తాట, ఆంధ్రాలో అడవిలో అక్కడెక్కడో చూపిస్తాట ఆత్మని అని చెప్పి 40,000 ఇచ్చింది ఒక ఆవిడ. ఆమెటి చాలామంది ఇచ్చారు, 40-50 మంది ఇచ్చారు. మనిషి దగ్గర 50,000 చెప్పని తీసుకున్నాడు ఒక్కొక్క ఒక మహానుభావుడు. తీసుకుని అందరిని తీసుకెళ్ళి ట్రక్లో పొంగని పోలీసులు పట్టుకున్నారు అక్కడ. ఆత్మను చూపిస్తాటండి ఈయన అని చెప్పి ఆశ్రమాలు కట్టుకొని జనాన్ని మోసం చేస్తున్నారండి. మోసం చేసి మన శాస్త్రం మీద, మన ధర్మం మీద, మన యొక్క మతం, ఈ వైదిక ధర్మానికి కళంకం తెస్తున్నారన్నమాట. అందుకని అట్లాంటి వాడిని జాగ్రత్తగా ఉండాలి, వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఏమవుతుందంటే చీడ పురుగులుగా నాశనం చేస్తారు ధర్మాన్ని. వదిలిపెట్టకూడదంటే ఏం చేస్తామండి? వాడు వెంట పోయి అన్న వెంటాడతామా అన్న, వెంటాడక్కర్లేదు, శాస్త్రం చదవండి. అటువంటి మనుషుల దగ్గరికి పోవాకండి, అంతే. మనమేం చేయక్కర్లేదు వాళ్ళని. అట్లాంటి వాళ్ళకి ఆధారం కల్పించకూడదు. వెర్రి వాళ్ళైపోయి జనాన్ని పరిగెట్టి వాళ్ళకి లక్షలు కోట్ల కొలది వాళ్ళు ధనాన్ని సంపాదిస్తుంటే వీళ్ళు తర్వాత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎవరు పొమ్మన్నారు నిన్న అక్కడికి? బుద్ధి ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు కదా, ఉపయోగించక్కర్లేదు. కాబట్టి నా మూఢనమ్మకాలే నన్నే పతనం చేస్తాయి, అంతే కదా. మూఢనమ్మకాలు నన్నే పతనం చేస్తాయి. కాబట్టి బుద్ధిని ఉపయోగించి గురువు చెప్పేటటువంటి వాక్యంలో ఎంత సత్యం ఉంది ఏమిటి అని చెప్పి నేను ఆలోచించాలి. స్వామిని చెప్పారు కదా అని చెప్పి తల ఆడించక్కర్లేదు, ఇంత కాషాయ వస్త్రాలు వేసుకున్నారు కదా అని చెప్పి తల ఆడించక్కర్లేదు. విషయం ఏమిటి, అర్థమవుతుందా లేదా అని చూసుకోవాలి. నేను వెరిఫై, శ్రద్ధతో విను, ఇది ఎంతవరకు నిజం అనేటువంటి ప్రాక్టికల్లీ యూ ప్రాగ్మాటికల్లీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. అంతేగాని ఇదేదో ఇట్స్ నాట్ ఎ డాగ్మా. డాగ్మా అంటే తెలుసు కదా కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇది కనుక్కున్నానండి ఆత్మని, ఇదంతా నేను కనుక్కున్నానండి అంటాడు. ఏమిటి నువ్వు కనుక్కోవడం ఏమిటి? ఇదంతా మా సృష్టి అండి, ఇదంతా వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ అన్నాడు. ఎందుకు నువ్వు ఎక్స్పాండ్ చేయటం? ఎక్స్పాండ్ అయ్యే ఉంది కదా శాస్త్రం, దాన్ని విడమరిచి చెప్పరాదంటే ఆహా, పేరు ప్రతిష్టలు రావు, ధనం రాదు, జనాలు సందోహాలు రావు, గుంపులు గుంపులుగా జనం రావాలి, రికగ్నిషన్ కావాలి. మనకే రికగ్నిషన్ వద్దు, ధనము వద్దు, మనకేం కావాలండి? ఆత్మజ్ఞానం. అందుకని వచ్చే వారం కూడా క్లాస్కి వస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.